ఓంకారమే పరమాత్మ. అసలు సృష్టిలో మొట్టమొదటి కలిగినటువంటి శబ్ద తరంగం ఏంటంటే ఓంకారమే. ఇప్పటికీ పంచభూతాలన్నీ కూడా ఓంకారాన్నే చెబుతూ ఉంటాయి, మనం మాత్రం సరిగ్గా వినం. సముద్రం దగ్గరికి పోయి నిలబడంటే సముద్ర ఘోష ఓంకారం. తుఫాను గదికి వస్తే ఆ వాయువు వీస్తూ ఉంటే ఆ శబ్దం వస్తుంది, భూయన శబ్దం వస్తుంది, అది ఓంకారం. భూకంపం కనుక వస్తే ఆ భూమి నుంచి వచ్చేటువంటి శబ్దం, అది ఓంకారం. కాబట్టి భూమి అయినా నీరైనా గాలి అయినా నిప్పైనా ఏ ఆకాశమైనా ఏదైనా సరే అది ఓంకారంతోనే ఆ శబ్దం వస్తుంది. ఓంకారమే మొట్టమొదటి శబ్దం. ఈ ఓంకారమే అన్న శబ్దంలో మూడు అక్షరాలు ఉన్నాయి, ఆ ఊ మా, అకారం ఉకారం అకారాలు అంటారు. వీటిని మాత్రలు అని అంటారు, అకారం ఉకారం అకారాలని మాత్రలు అంటారు. అంటే మాత్ర అని అంటే ఎంతసేపు పలకాలనో దానికి మాత్ర అని గుర్తు. ఆ తర్వాత ఉంది ఉమ్ము, అది అర్ధమాత్ర. అంటే మనం ఓం అని అంటాం కదా, ఆ ఓం అనేటువంటి దాంట్లో ఆ ఊ మా కలుస్తుంది, ఆ చివర ఉమ్ అన్న తర్వాత నిశ్శబ్దం ఉంటుంది, ఆ నిశ్శబ్దం అర్ధమాత్ర. ఎందుకని అంటే మనం ఓంకారం చేసినప్పుడు అని కొద్దిసేపు అవుతుంది, అది కూడా నాలుగోది, అది ఎందుకో తర్వాత చెప్తాను. అంటే ఈ అకార ఉకార మకారాలు మూడు కూడా, ఆ ఉమ్ము, ఈ మూడు కూడా ఇందులో నుంచి వచ్చేటువంటి శబ్దాలు. ఆ అన్నప్పుడు మనం నోరు కప్పలాగా తేవాలి, ఆ ఊ అన్నప్పుడు మూతి సున్నాలాగా చూస్తాం, ఊ అన్నప్పుడు రెండు పెదాలు కలిపేస్తాం. కాబట్టి మొదటి తెలుసుకొని తర్వాత దగ్గరికి వచ్చి తర్వాత రెండు కలిసిపోయి ఆ తర్వాత నిశ్శబ్దం. అసలు శబ్దం రాకుండా ఉంటే అది నిశ్శబ్దం. ఈ నాలుగు, ఈ నాలుగింట్లో మూడు మాత్రమే, ఒకటి అర్ధమాత్ర, ఈ మొత్తం కలిపితే ఓంకారం అని అంటారు. అయితే ఏమిటి మూడు? మనం జాగ్రత్త అవస్థ, స్వప్నావస్థ, సుషుప్త అవస్థ అని మూడు అవస్థలు ఉన్నాయి. ఇప్పుడు మేల్కొన్నటువంటి అవస్థ అంతా జాగ్రత్త అవస్థ. ఈ జాగ్రత్త అవస్థలో జీవుడు ఆత్మరూపం, ఆత్మ జీవుడు రూపంలో ఉంటుంది. ఆ జీవుడు ఈ స్థూల శరీరం ద్వారా విశ్వాన్ని చూస్తుంటాడు. విశ్వుడు ఇక్కడ, జీవుడు ఇక్కడ, ఈ విశ్వాన్ని చూస్తుంటాడు, ఈ విశ్వంలో వ్యవహరిస్తుంటాడు. అందుకనే జీవుడిని ఇక్కడ విశ్వుడు అన్నారు. జాగ్రత్త అవస్థలో జీవుణ్ణి విశ్వుడు అన్నారు. ఈ విశ్వుణ్ణి అకారంతో చెప్తారు, ఆ అనేటువంటి శబ్దంతో చెప్తారు. ఇక స్వప్నావస్థలో జీవుణ్ణి సూక్ష్మ శరీరం ద్వారా వ్యవహరిస్తాడు. స్వప్నాలు సూక్ష్మ శరీరం ద్వారా, ఇక్కడ స్థూల శరీరం ద్వారా, అక్కడ సూక్ష్మ శరీరం ద్వారా. అప్పుడు సూక్ష్మ శరీరం ద్వారా స్వప్న ప్రపంచాన్ని చూస్తుంటాడు కనుక వాడి తైజస్సుడు అన్నారు. ఈ తైజస్సుని ఉకారంతో సంబోధిస్తారు. ఇక సుషుప్తి, సుషుప్తిలో కారణ శరీరంతో వ్యవహరిస్తాడు జీవుడు. అప్పుడు అజ్ఞాన స్వరూపమైనటువంటిది కారణ శరీరం కనుక ఏమీ తెలియని స్థితిలో ఉంటాడు. కిమపి న జానామి, నాకు అసలు ఏమీ తెలియదు, అది గాఢ నిద్ర అవస్థ, ఎవరికి ఏమి తెలియనటువంటి స్థితి. ఆ స్థితిలో ఉంటుంది. అప్పుడు దాన్ని ప్రాజ్ఞుడు అని అంటారు. అతన్ని మకారంతో, ఉమ్ము మకారంతో ప్రతిపాదిస్తాడు. ఈ మూడు అవస్థలకి తురి అవస్థ ఉంది. ఆ తురి అవస్థని నిశ్శబ్దంతో చెప్తాడు. ఆ తురి అవస్థే అసలైనటువంటి ఆత్మ స్థితి. అందుకని ఈ ఓంకార ఉపాసనతో అక్కడికి చేరాలి, ఆ తురియానికి చేరాలి. ఇప్పుడు మనమంతా జాగ్రత్తలోనన్నా ఉంటాం, స్వప్నంలోనన్నా ఉంటాం, సుషుప్తిలోనన్నా ఉంటాం, 24 గంటలు ఇదే మనకు పని. నువ్వు పగలు నిద్రపోతావు, రాత్రి నిద్రపోతావు, అదే నీ ఇష్టం. నువ్వు మేల్కొనుంటే జాగ్రత్త అవస్థ, నిద్రపోయి కళ్ళు వస్తుంటే స్వప్న అవస్థ, గాఢ నిద్ర ఒలు తెలియకుండా పడుకొని గాఢ నిద్ర పోతే ఆ సుషుప్తి అవస్థ. ఈ 24 గంటలు ఈ మూడింటిలోనే ఉంటాం ఎప్పుడన్నా. ఇక నాలుగో అవస్థ, అవస్థ కాని అవస్థ, అది తురియం, అది ఆత్మస్థితి. కాబట్టి ఆ స్థితిలో మనం ఉండటానికి ఈ ఓంకారాన్ని ఉపయోగించుకోమంటున్నారు. ఓంకారం యొక్క మహిమ ఇది వర్ణనాతీతమైనటువంటి. ఓంకారాన్ని గురించి సంపూర్ణంగా తెలుసుకోవాలి అని అంటే పన్నెండు మంత్రాలు మాత్రమే ఉన్నటువంటి మాండుక్యోపనిషత్తు సంపూర్ణంగా తెలియజేస్తుంది. మాండుక్యోపనిషత్తులో ఉన్నటువంటి పన్నెండు మంత్రాలని అర్థం చేసుకోవటం కొద్దిగా కష్టం కనుక అందుకని కారికలు ఉన్నాయి. మాండుక్య కారికలు 29 శ్లోకాలతో ఉన్నటువంటి కారికల్ని మనం ఆధారంగా తీసుకొని మాండుక్యని చెప్పుకుంటా ఉంటాం సహజం అర్థం చేసుకోవటం కోసం. ఈ ఓంకారంలో ఉన్నటువంటి అకార ఉకార మకారాల చేత భూ భువ సువహ అనేటువంటి మూడు వ్యాహృతులు ఏర్పడ్డాయి. ఓం భూర్భువ స్వహ అని మనం గాయత్రి మంత్రం అప్పుడు చదువుతుంటాం. భూ భువ స్వహ భూలోకం భువర్లోకం స్వర్లోకం అని అంటారు మామూలుగా. ఇవి గాయత్రి మంత్రంలో ఉన్నటువంటి మూడు పాదాలు. ఈ సృష్టి మొత్తం కూడా ఓంకార స్వరూపం. ఓంకారానికంటే వేరుగా ఈ సృష్టి ఏమి లేదు. ఈ ప్రపంచం అంతా ఓంకారంలో నుంచి జనించి ఓంకారంలోనే ఉండి ప్రళయకాలంలో ఓంకారంలోనే కలిసిపోతుంది అని వేదాలు చెప్తా ఉన్నాయి, వేద మంత్రాలు చెప్తా ఉన్నాయి. మరి ఉపనిషత్తుల్లో మనం ఏం తెలుసుకున్నాం? ఈ సమస్తమైనటువంటి జగత్తు బ్రహ్మములో పుట్టి బ్రహ్మములో ఉండి బ్రహ్మములోనే అంతమవుతుంది అని. మరి ఓంకారంలో పుట్టి ఓంకారంలో ఉండి ఓంకారంలో అర్థమవుతుందని అక్కడ ఉంది. అంటే ఇప్పుడు ఓంకారము బ్రహ్మము ఒకటే, ఓంకారమన్నా బ్రహ్మమన్నా పరమాత్మన్నా ఆత్మన్నా అంతా ఉంది. కనుక ఈ సమస్తము కూడా ఎక్కడ పుట్టింది? ఓంకారంలో పుట్టింది, ఓంకారంలో ఉంది, ఓంకారంలో అర్థమైపోతా ఉంది. ఈ మొత్తం కూడా కల్పితం. ఆ కల్పితాన్ని తీసేసేయి, ఓంకారం పరమాత్మ మాత్రం మిగులుతుంది, నువ్వు పరమాత్మగా మిగులుతావు. కాబట్టి ఈ ప్రకారంగా ఓంకారంతో ఈ ఆత్మోపాసన చేయాలి, ఈ ఆత్మని అందుకోవాలి, పరమాత్మని అందుకోవాలి. ఇలా పరమాత్మని ఓంకారంగా ధ్యానించి అజ్ఞానం అనేటువంటి అంధకారాన్ని దాటి మోక్షం అనేటువంటి ఆవలి గట్టుకు చేరి తరించాలి. అలా తరించండి, అలా తరించేటప్పుడు మీకు సుఖములు కలుగుగాక అని మహర్షి ఆశీర్వదిస్తున్నాడు. ఎవరైతే గురుముఖత ఉపదేశాన్ని పొంది దానిని చక్కగా మననం చేసుకుంటూ ఎవరైతే ఆచరణ చేస్తారో అటువంటి వాళ్ళకే ఆత్మానుభూతి. అంటే గురువు ద్వారా ఉపదేశాన్ని పొంది మననం చేసుకుంటూ చివరికి ఆచరణ చేసి ఆత్మానుభూతిని పొందాలి. అయితే ఈ ఆత్మానుభూతిని పొందడానికి నువ్వు ఆచరణ చేసేటప్పుడు కానీ మననం చేసేటప్పుడు కానీ శ్రవణం చేసేటప్పుడు కానీ ఎన్నో ఆటంకాలు వస్తూ ఉంటాయి. ఆ ఆటంకాలను మూడు రకాలుగా విభావించారు, ఆది భౌతిక, ఆది దైవిక, ఆధ్యాత్మిక తాపాలని. భౌతిక అంటే చుట్టూ ఉన్నటువంటి వాళ్ళ వల్ల, దైవిక అంటే దైవం వల్ల, ఆధ్యాత్మిక అని అంటే లోపల నుంచి నీ మనసులో కలిగేటువంటి భావాల వల్ల. వీటి వల్ల నీకు ఆటంకాలు వస్తా ఉంటాయి. ఈ ఆటంకాలు వచ్చినప్పుడు మన ప్రయాణం ఆగిపోద్ది, ప్రయాణం ఆగిపోతే జన్మ వ్యర్థమైపోద్ది. అందుకని మన ప్రయాణం ఆగకుండా ఆ ఆటంకాలు మనల్ని బాధించకుండా ఆ ఆటంకాలను అధిగమించాలన్నా వాటిని తొలగించాలన్నా భగవంతుడి యొక్క అనుగ్రహం కావాలి. అందుకనే భగవంతుడి యొక్క అనుగ్రహాన్ని ఇక్కడ గురువు తన అనుగ్రహంగా అందిస్తున్నాడు. మీకు శుభములు కలుగుగాక, మీరు ఇలా ప్రయాణం చేయండి, ఈ ప్రయాణంలో మీరు ఖచ్చితంగా ఆత్మను అందుకుంటారు, మీకు ఆటంకాలన్నీ కూడా తొలగిపోతాయి అని. కనుక ఇలా ఆటంకాలని అధిగమించి ముందుకు వెళ్ళాలి అని అంటే ఆశీస్సులు అనేటువంటివి కావాలి కనుక మీకు శుభములు కలుగుగాక అని ఇక్కడ మహర్షి ఆశీర్వదిస్తున్నాడు. అలా మనం ఈ ఓంకారోపాసన ద్వారా ఆ పరమాత్మని చేరుకోవాలి. అయితే